প্রিয় বন্ধুরা, దయచేసి మీ సెల్ ఫోన్లన్నీ రీఛార్జ్ చేసి పెట్టుకోండి. అలాగే గురువుగారి యొక్క గొంతు పరమాత్మ యొక్క దయ వల్ల మంచి కావాలని కోరుకుంటున్నాం. మా అదృష్టం మన దురదృష్టం వచ్చి వారికి గొంతు పట్టిందేమో నేను బాధపడుతున్నాను. పాపం అంత దూరం నుంచి వారు వచ్చి మనకు పురాణం వినిపించాలనుకుంటే ఎవరికైతే ఏ సాధనమో ఆ సాధనం బ్రేక్ వేసిన తర్వాత ఇబ్బంది అవుతుంది. కనుక మనం అంతా నిశ్శబ్దంగానే ఉంటాం. కానీ ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నోళ్ళకే నిశ్శబ్దంగా ఉండమని చెప్తారు. అల్లి గల్లి చేసేవాడికి నిశ్శబ్దంగా ఉండమంటే వాళ్ళు ఇట్లా ఉండరు. కానీ మీరంతా కూడా ప్రశాంతంగా నెమ్మదిగా చాలామంది దూరం కూడా కూర్చున్నారు. నిశ్శబ్దంగా ఉంటే వారి యొక్క వాణి మనకు వినిపిస్తుంది. అది మనం చేస్తున్నాం. అది
ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాళినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిచారాధితాలంకరోతు. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యమూత్రయీపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. అమ్మ యశోద శ్రీకృష్ణుడి రోటికి కట్టిన విషయం పొద్దున మీకు చెప్పాను. ఆయన ఎందుకు కట్టించుకున్నాడు అంటే, నారదుని శాపము వల్ల జంట మధ్య చెట్లయి ఉన్న నలకోవరమణి గ్రీవులకి శాప విముక్తి ప్రసాదించడానికి. ఈ మాట వినగానే పరీక్షిత్తు సుకుణ్ణి అడిగాడు, నారదుడు ఎందుకు శపించాడు? వారు చెట్లుగా మారిపోయారు అంటే ఎంత పాపం చేసి ఉంటారు? పైగా నలకోవరమణి గ్రీవులు మహానుభావులు, యక్షరాజి అయిన కుబేరుడి పిల్లలు, అంతటి కుబేరుడి పిల్లలు, సంపద కలిగిన వాళ్ళు, శివుడికి మిత్రుడు, పైగా యక్షుడు కూడా. దిక్పాలకుల్లో కుబేరుడికి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. తక్కిన ఏ దిక్పాలకుడు శివుడికి సఖుడు కాడు. ఒక్క కుబేరుడు మాత్రం త్ర్యంబక సఖ అని ఒక బిరుదు పొందాడు, ఈశ్వరుడికి స్నేహితుడు కూడా. అటువంటి వాడి కుమారులు ఏ అపరాధం చేయటం వల్ల నారదుడు వారిని జంట మధ్య చెట్లై పండుని చెప్పించాడు? ఈ కథ చెప్పవరగా అప్పుడు శుకుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా పోతన గారు శ్లోకాలని అనువాదం చేసేటప్పుడు పద్యం రాయలేదు. సంస్కృతంలో కుబేరపుత్రౌ నలకోవరం అణిగ్రేవవు అంటుంది సింపుల్గా. కానీ పోతన గారు చిన్న అందమైన విశేషణం కూడా తగిలించారు. ఎందుకంటే కొన్ని తెలుగుకి కుదిరితే కొన్ని సంస్కృతానికి కుదురుతాయి. మొన్ను కుబేరుని పుత్రులు నలకోబరమణిగ్రీవులను గుహ్యకులు శంకర కింకరులై అహంకరించి వెండి కొండ మీద పాడిడి చేడియలం గుడికొని కరేణు సంగతంబులైన ఏనుంగుల భంగి సురంగంబులైన మందాకిని తరంగంబుల జలక్రీడలాడుతున్న సమయంబున దేవర్షి అయిన నారదుండ చోటికి విచ్చేసిన చిచ్చరణ చెలువలు వలువలు ధరించిరి మదిరాపాన పరవశులుగా ఉన వారలు వివస్త్రులై మెలంగుతున్న నారదుండు వారల శపించువాడే ప్రతీకంబుగానొక్క గీతంబు పాడి వినుమని. పూర్వం కుబేరుడి కొడుకులు నలకోబరమణిగ్రీవులు అనేక విద్యలు అభ్యసించారు. చెప్పాను కదా, ఒక్కొక్క లక్షణం కొందరికి జ్ఞానం పెంచుతుంది, కొందరికి అవివేకాన్ని పెంచుతుంది. కొందరి దగ్గర ధనం ఉంటే త్యాగం చేస్తారు, కొందరు ధనంతో ఇతరులను నాశనం చేస్తారు. ధనము, యౌవనము, సౌందర్యము, విద్య, అధికారం ఇవి అజ్ఞానులకి శత్రువులు అవుతాయి. తమ ధనంతో, తమ అధికారంతో, తమ సౌందర్యంతో, తమ విద్యతో ఇతరులను నాశనం చేస్తారు కొందరు. కానీ జ్ఞానులైతే వీటిని ఇలాంటి మంచి పనులకు వాడతారు. డబ్బు ఉందనుకోండి మండపం కట్టిస్తారు, యవ్వనం ఉందనుకోండి దైవ కార్యాల్లో పాల్గొంటారు ఇంట్లో పడి నిద్రపోకుండా, అధికారం ఉందనుకోండి ఇలాంటి వాటికి పర్మిషన్లు ఇస్తారు, సహకారం చేస్తారు. ఇలా మహాత్ములు సత్కార్యాలకి వినియోగిస్తే ఇవే దుర్మార్గులు దుష్కార్యాలకి వినియోగిస్తారు. వీళ్ళు మొదట్లో మంచివాళ్ళే, తమ సంపదని, తమ యౌవనాన్ని, తమ విద్యని మంచి పనులకు వినియోగించారు. ఒకరోజున వీళ్ళిద్దరూ కైలాసానికి వెళ్ళారు. అది పరమ పవిత్రమైన దివసం, శ్రావణమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి. అష్టమితో కూడిన శుక్రవారం శివపార్వతులకి చాలా ప్రీతి. అదే విషయం ఇందాక సత్యనారాయణ గారి చేత చెప్పించాను మీ అందరికీ. శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శివుడు పార్వతీ సమేతంగా తాండవం నృత్యం చేస్తాడు. ఆ రోజున భక్తులు శివపార్వతులకి కళ్యాణం చేస్తే పరమాత్ముడు అక్కడ ఏదో ఒక రూపంలో మారువేషంలో కూర్చుని వాళ్ళని అనుగ్రహించి తీరతాడు, వాళ్ళకి సకల శుభాలు కలిగిస్తాడు. అందుకే జ్ఞానులు ఆ రోజున శివపార్వతులకి కళ్యాణం చేసేవారు. శ్రావణమాసంలో శుక్లపక్ష అష్టమి కానీ కృష్ణపక్ష అష్టమి కానీ ఈ రెండు తిథులలో శివపార్వతులకి కళ్యాణం చేసినటువంటి వాడు పొందే శుభాలన్నీ నీకవు. అందున సప్తమోక్షపురాలలో ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కైలాసం కంటే కూడా గొప్పదైన కాశీక్షేత్రంలో కనుక శివపార్వతుల కళ్యాణం చేస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు అని శివపురాణం చెబుతుంది. అందుకని ఈ సంవత్సరం శ్రావణమాసంలో శుక్లపక్షంలో అష్టమి తిథి, బహుశా సెప్టెంబర్ 1 ఆగస్టు 1 వచ్చింది, ఆగస్టులో అనుకుంటాను, ఆగస్టు 1 తారీఖు అంతేనా, ఆ తారీఖు నాడు కాశీలో మేము శివపురాణం చెప్తాం. జూలై 25, 26, 27 తేదీల్లో శతావధానం చేసిన వెంటనే 28 తారీఖు నుంచి శివపురాణం సప్తాహం చేయటమే కాకుండా ఆగస్టు 1 తేదీ అష్టమి శుక్రవారం శ్రావణమాసం శుక్లపక్షం అవటం వల్ల ఇదిగో పురాణాల్లో చెప్పారు గనక ఆనాడు అక్కడ శివుడు ఉంటాడని, కాశీలో శివపార్వతులు కళ్యాణం చేస్తే ఇంక వాళ్ళకి పునర్జన్మ ఉండదని, శాశ్వత కైవల్యం లభిస్తుందని, అటువంటి వాళ్ళకి అకాల మరణం ఉండదని చెప్పాడు కనుక ఆ పని చేస్తున్నాం అన్నమాట. చాలా అద్భుతమైన కాలం అది. ఎన్నెన్నో యాత్రలు చేయటం ఒక ఎత్తు, శ్రావణ శుక్లపక్ష అష్టమి తిథి శుక్రవారంతో కలిసి వస్తే ఆ రోజు చేసే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి అపూర్వ శక్తి ఉన్నది. అది కూడా అవిముక్త క్షేత్రమైన వారణాసిలో చేస్తే ఇంక తిరుగులేదు. ఎక్కడైనా చేయొచ్చు, ఎంతో కొంత ఫలితం ఉంటుంది, ఇంకా కాశీలో చేస్తే తిరుగులేని ఫలితం ఉంటుంది. అందువల్లే ఆగస్టు 1 తారీఖు నాడు అక్కడ సప్తాహంలో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం కూడా చేస్తున్నాం. అదొక అపూర్వ ఘట్టం. భగవంతుడు అనుగ్రహిస్తే కానీ రాలేరు అక్కడికి. ఎంత గింజుకున్నా, ధనం ఉన్నా చివరి క్షణంలో రానేరు వాళ్ళు ఎంతోమంది ఉంటారు. రావాలని టిక్కెట్లు చేయించుకుంటారండి, కానీ వాళ్ళ కర్మగాలి ఇంట్లో ఎవడో బకెట్దని రాలేని వాళ్ళు ఉన్నారు టిక్కెట్ ఉండి కూడా. ఒక్కొక్కళ్ళు అస్సలు చివరిదాకా టిక్కెట్ చేయించుకోరా, ఆ క్షణంలో వాళ్ళకి అవకాశం వస్తుంది వచ్చేస్తారు.
అదే ఈశ్వర సంకల్పం అంటే.
ఆ పరమాత్ముడు మోక్షం పొందాలంటే ఎన్నో పరీక్షలు పెడతాడు. పాపిష్టి పనులు చేసేటప్పుడు పరీక్ష పెట్టాడండి, ఒక్క మంచి పనులు చేస్తేనే పరీక్ష పెడతాడు. హరే రామని పాడేవాడికి గొంతు లేకుండా చేసి కాసేపు పరీక్షిస్తాడు తప్ప పాడకుండా బయట కొట్టండి తిట్టండి చంపండి గెల్లండి ప్రేమ అని పాడుకునేవాడికి పరీక్ష పెట్టడు. ఎందుకంటే అలా పాడుకుంటే వాడికి ఎలాగో మోక్షం ఉండదు, పోతాడు కనుక. చూసారా భగవంతుని యొక్క లీలలది? పాప ఇందాక ఒక ఆవిడ ఎంతో కష్టపడి అరిచి పాడుతూ ఉంటే జాలేసింది, ఆవిడ కూడా ఏం తిందో ఏమిటో గొంతుకు పోయినట్టుంది. ఎంత బాగా పాడేశారో. ఈశ్వరుడు యొక్క పరీక్షలు అలా ఉంటాయి. అప్పుడే మనము ధైర్యముతో వాటిని అధిగమించాలి. ఈ నలకోబర మణిగ్రీవులు సరిగ్గా ఆతిథి నాడు కైలాసానికి వెళ్ళారు. ఆ రోజున శివుడు పరమ తాండవ నృత్యం చేశాడు. అమ్మవారితో కలిసి ఆయన తాండవం ఆడుతూ ఉంటే ఆ నృత్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోతాయా? అందుకే ఇంద్రుడు 1000 కళ్ళు ధరించి చూశాడు. బ్రహ్మదేవుడు 4 రెళ్ళు 8 కళ్ళు పెట్టుకు చూశాడు. ఈశ్వరుడు తన నృత్యం తానే త్రినేత్రుడై చూశాడు. పార్వతీదేవి అలాగే శివుడితో సమానంగా లాస్యం, ప్రేంఖణం, నృత్యం, నాట్యం ఇటువంటి భంగిమలు చూపించింది. కాలు పైకెత్తి శిరస్సును పెట్టడం, ముక్కుకి తగిలించడం, వెనక్కి వంగడం, ఈ భంగిమలన్నీ ఈ నృత్యంలో ఉంటాయి. ఆ తాండవ నృత్యంలో ఈ నలకోబర మణిగిరి వాళ్ళిద్దరూ పాల్గొన్నారు. వాళ్ళు వెళ్ళేసరికి నృత్యం జరుగుతూ ఉంటే వాళ్ళు ఆనందం పట్టలేక మధ్యలో తెచ్చుకున్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఒకళ్ళు ఎవరో చూడండి, భజన చేస్తున్నప్పుడు ఢామ్ ఢీమ్ అని బలే కొడుతూ ఉంటారే, భజనల్లో ఈ నృత్యాల్లో ఈ మధ్యలో వాయిస్తూ ఉంటే అదొక అందం. తాళాలు మధ్యల హార్మోనియం ఇవన్నీ వాద్య సహకారాలు. ఈ వాద్య సహకారాల వల్ల గానం బాగుంటుంది, నృత్యం బాగుంటుంది. ఏమీ లేనివాడు ఏదో అలా పాడతాడు అనుకోండి, పాపం సహకారం లేకపోయినా పాడతాం, కానీ అవన్నీ ఉంటే వేరు కదా. ఆ రోజున ఈశ్వరుడు అమ్మవారితో తాండవ నృత్యం చేస్తూ ఉంటే నలకోబర మణిగ్రీవులు డోలు డోలక్కోబోతుకుని తదీన్ దీన్ తనని వాయించారు, ఎడపెడ వాయించారు. ఒక మధ్యలే ఎడపెడ వాయించవచ్చు, ఈ పై పై డప్పులు ఇక్కడెక్కడే పైన వాయిస్తారు. కానీ వీళ్ళ వాద్య సహకారం వల్ల శివుడు ఇంకా పరవశించిపోయి అపూర్వ రీతిలో తాండవ నృత్యం చేశాడు. నృత్యం అయ్యాక ఈశ్వరుడు సంతోషించి, ఓ కుబేరపుత్రులారా, నా ప్రాణసుఖని పిల్లలారా, ఈరోజు తాండవ నృత్యానికి మీరు అందించినటువంటి సహకారం నాకు బ్రహ్మానందం కలిగించింది, అందుకే నేను మిమ్మల్ని మెచ్చుకున్నాను, మీకు వరాలు ఇచ్చుకుంటున్నాను అన్నాడు. వాళ్ళు ఆనందపడి, పరమేశ్వర మేమెంత మా బతుకెంత, నీవు తాండవ నృత్యం చేస్తూ ఉంటే వాయించే అవకాశం రావడం మా అదృష్టం, అయినా మా వాద్య సహకారం నీకు నచ్చిందంటున్నావు, మేము సదా నీ దాసులమని పాదాల మీద పడ్డారు. అప్పుడు ఆయన, నేను వరం ఇస్తానంటే ఇస్తాను, మామూలు వరం కాదు, మీ ఇద్దరికీ శాశ్వతంగా ఆస్థాన విద్వాంసుల పదవి ఇచ్చేశాను అన్నాడు. ఈ ఉద్యోగం ఏ నియమ నిబంధనలు లేని ఉద్యోగం. మన ఉద్యోగాలు అనుకోండి, హై స్కూల్లో టీచర్ 9:30 వెళ్ళిపోయి బయోమెట్రిక్ వెయ్యాలి, బ్యాంకులో ఉద్యోగం 10:00 వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ బ్యాంకుల్లో వాళ్ళైతే ఈ మధ్యన డబ్బులు ఇస్తే కూడా మేము కట్టించుకొని చిల్లర అందులో వెయ్యంటున్నారు. ఈ చాలా మారిపోయింది. ప్రైవేట్ బ్యాంకులు చేసినట్టుగా గవర్నమెంట్ బ్యాంకులు చేయకపోతే ఎలాగండి? చేయకపోతే ప్రజలు దూరం అయిపోతారు. ఉద్యోగం కొంచెం కష్టమే కాదన్న కానీ మరి కస్టమర్లను కూడా చూసుకోవాలి, వాళ్ళ కష్టం లేకుండా చూసుకోవాలి. సరే, అదో పక్కన పెడితే వాటికి కొన్ని నియమాలు ఉంటాయి, టైంకి వెళ్ళి టైంకి రావాలి. కానీ శివుడే ఉన్నాడు, మీరు అలా టైంకి వెళ్ళక్కర్లా టైంకి రావక్కర్లా, నేను నృత్యం చేసినప్పుడు మీకు అవకాశం ఉంటే కుదిరితే మీ అంతటా మీరు ఇష్టపడితే వచ్చి డోలు డోలకు వాయించండి, అంతే, మీకు స్వేచ్ఛతో కూడిన ఉద్యోగం ఇచ్చానన్నాడు. ఇది ఇంకా గొప్ప ఉద్యోగం కదా, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళచ్చు. వాళ్ళు కూడా అలాగే అన్నారు. శివుడు ఎప్పుడన్నా తాండవ నృత్యం చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ వాద్య సహకారం అందించారు. కొంతకాలం హాయిగా సాగింది, శివానుగ్రహం పొందారు. క్రమంగా ఈ స్నేహితులు చేస్తారుగా పక్కన, వాళ్ళు అన్నారు, ఎంత గొప్ప వాద్యం మీరు వాయిస్తున్నారు కాబట్టి శివుడు బాగా నృత్యం చేస్తున్నాడు, మీరు లేకపోతే శివుడు డ్యాన్స్ ఏం చేస్తాడు అన్నారట. శివుడు నృత్యం అంతా వీళ్ళ మీద ఆధారపడి ఉంది అండి, డోలు డోలక్కు వాయించకపోతే ఆయన నృత్యం ఏం చేస్తాడు అన్నారు. మొదట్లో వీళ్ళు అలా అనకండి అన్నారు కానీ రాను 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 నిజమేమో అనిపించింది. అవును కదా, మనం గనక వాయించకపోతే అంత బాగా నృత్యం చేయగలడాయినా, ఇదంతా మన ఘనత అనుకున్నారు. కొద్దిగా అహంకారం మొదలై అది ఎంత అయ్యింది, ముందేమో పెసరంత, ఆ తర్వాత కొండంత అయ్యింది. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. మహాత్ములతో తిరిగే వాళ్ళకి గౌరవాలు వస్తాయి. ఈ గౌరవములు మహాత్ముల వల్ల వచ్చాయి అనే విషయం మర్చిపోయి మన సొంత పెత్తనంతో వచ్చాయి అనుకున్నావా, ఇక మొదలవుతుంది పతనం. మహతాం స్థానమాశ్రిత్య ఫలం కర్మానుసారిభి. ఎంత మహాత్ముడిని ఆశ్రయించుకున్నా నీ కర్మను బట్టి ఫలితం ఉంటుంది. ఉదాహరణకి శివుడి మెడలో ఉన్నాడు వాసుకి, కానీ ఏం చేస్తాడు, గాలే పీలుస్తాడు. వాతం కాదతి వాసుకి అన్నారు. కర్మని బట్టి ఫలితం ఉంటుంది. ఈ కర్మ సక్రమంగా చేస్తే ఫలితం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇంకోటి ఏమన్నారు, మరొక అద్భుతమైన అలంకారంలో పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసిధార్యతే. ఈ దారం ఉంది, విడిగా ఎవడన్నా దారం నల్లో వేసుకుంటాడా, ఈ దారాన్ని నెత్తి మీద పెట్టుకుంటాడా, కానీ పువ్వుల్లో ఉంది ఇది. పువ్వుల్లో ఉండడం వల్ల ఏమైంది, ఈ దారం మెళ్ళలోకి ఎక్కుతోంది, శిరస్సును పెట్టుకుంటాం, దేవుడి నెత్తి మీద పువ్వు పెట్టాం దండ. అప్పుడు పువ్వు వల్ల కదా దారానికి విలువ, కానీ దారం అనుకుందిట ఇదంతా నా ఘనతే, బోడి పువ్వుదే ఉంది అనుకుందిట. పువ్వుతో చేరితే దానికి విలువ. ఈ రెండు పరస్పర పూరకాలు. సామాన్యమైన ఈ దారాన్ని ఎవడన్నా ఉత్తిని నెత్తి మీద పెట్టుకుంటాడా, తీసి అవతల పారేస్తాడు. అదే పువ్వుల్లో ఉంటే నెత్తికి ఎక్కుతుంది, ఆడవాళ్ళు కొప్పుల్లో పెట్టుకుంటారు, దేవుడు నెత్తి మీదకి ఎక్కుతుంది, అవునా? అందువల్ల ఈ దారం అహంకరించకుండా ఉంటే పువ్వులతో కలుస్తుంది, దానివల్ల గౌరవం వస్తుంది. వీళ్ళు ఆ విషయం మర్చిపోయారు. మేము లేనిది ఈశ్వరుడికి నృత్యం చేసే శక్తి లేదనుకున్నారు. ఇంకా పక్కనున్న స్నేహితులు బెల్ట్ షాపులకు తీసుకెళ్ళి బుడ్లు పోశారు. మొదట్లో ఒక బుడ్డి, ఇంకా క్రమక్రమంగా పొద్దున్న లేదు, రాత్రి లేదు, ఎక్కడ చూసినా బుడ్డి పే బిడ్డి. నిన్న కామారెడ్డి దాకా వెళ్ళాం కాసేపు, దారి పొడిగోతే కుండలే, అహనా కుండయంట, ఓహనా కుండయంట, అహనా కుండంట, ఓహనా కుండంట, కడుపులో ఓమంటంట అని ఓ గడగడగడ. మా పక్కనున్న శిష్యుడు అంటాడు, ఏమండి కుండలో ఉన్నది తేనె? నయమే తాగాడు కాదు వెళ్ళి అత్తేని, ఆ తేనె కడుపులో కడితే తర్వాత ఉంటుంది, మాటలు తెడబడతాయి. ఆ మధ్యన ఒకడు వచ్చాడండోయ్, వచ్చి కాళ్ళు పట్టుకుని వదలడు ఇలా పక్కకు పెట్టేసి, ఏం చెప్పేశావు ఉపన్యాసం, ఏం చెప్పేశావు అన్నాడు. ఏం చెప్పేశావు అంటాడు ఏంటని అంటే, ఇదేం భాష అనుకుంటూ ఉంటే ఏం చెప్పాను, ఏం చెప్పేశావు. అప్పుడు జనాలు వచ్చి, వాడి కడుపులో ఇంకో మనిషి ఉన్నాడండి అని వాడి పక్కకి లాక్ కలిసి తలప్రాణం దొక్కొచ్చింది. ఇదిగో ఏం చెప్పేశావు, నా ఆస్తి రాసి చేస్తున్నాను నీకు అన్నాడు. నా ఆస్తి, వాడి ఆస్తి ఏంటంటే ఓ 100 కోట్ల అప్పు, అది రాసిస్తాడు వాడు, అలా ఉంటుంది. కాబట్టి ఏంటంటే దీనికి అలవాటు పడ్డారు మద్యానికి. ఇంకా అప్సరసలు, రంభ మొదలైన అప్సరసలను వెంట పెట్టుకుని తాగుడు, అప్సరసలతో తిరగడం మొదలు పెట్టారు. ఒకనాడు పరమేశ్వరుడు తాండవమాడుతున్న సమయంలో ఆయన దగ్గరకు వచ్చి వాద్య సహకారం చేయడం మానివేసి ఈ మూర్ఖులు ఆడవాళ్లతో కలిసి భూలోకంలో మందాకిని తీరానికి వచ్చారు, అంటే కేదారం వచ్చారు. ఆ కేదారంలో చల్లని నీరది, పైనుంచి కిందకి దబదబదబ కేదారంలో మందాకిని అది ప్రవహిస్తోంది. అక్కడికి వచ్చి తెగదాగిన మైకంలో పూర్తిగా బట్టలిప్పి ఆడామగ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీరు తలుపుకుంటున్నారు. డెన్మార్క్ అని ఒకటి ఉందండి, దాని రాజధాని కోపెన్హాగన్. ఈ కోపెన్హాగన్లో చెప్పాక మీకు, మేము ఆ మొన్ననే బహుశా జూన్లో అనుకుంటా వెళ్ళాం, బీచ్లో కూర్చున్నాం కాసేపు. ఇంతలో ఇలా పైన కేవలం ఒక కండువ శాలువా కప్పుకున్నట్టు కప్పుకుని 4 ఆడవాళ్ళు వచ్చారు, శాలువా తీసేశారు, ఇంకేం లేదు ఒకటే గొడవ, అందులోకి సముద్రంలో దిగి స్నానం చేయడం మొదలెట్టారు. నా పక్కన ఉన్న వాళ్ళు ఎలా తెల్లబోయి గుడ్లప్పగిని చూశారు. మా ప్రధాన అర్చకుడు అయితే అలాగే ఉండిపోయాడు నోరు ఎళ్ళబెట్టి, ఎందుకంటే ఒత్తిగా ఇలాగ గొడ్డిప్పుకొని అందులో స్నానాలు చేస్తారని వాడికి తెలియదు. అమెరికాలో కూడా ఇంత బెత్తరు గొడ్డైనా కట్టుకుంటారు వీళ్ళు, బొత్తికెప్పేసి మరీ స్నానం చేశారు. ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే, మాతో పాటు ఈ పారాయణ చేయడానికి వచ్చిన ముసలాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు చూడాలనుంది సిగ్గుపడతాడు. బాయిదారు గొడవ వృద్ధన ప్రతివృద్ధనట్టుగా చూడండి, అంటే నిజంగా జరిగింది. నేను ఊరికి హాస్యానికి చెప్పట్లేదు, కావాలంటే అక్కడ ఉన్నాడు అడగండి ఆయన్ని. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఏమిటో ఈ యుగంలో అలా అయిపోయారు. అక్కడ కామంట ఎందుకనంటే, వాళ్ళకి సంవత్సరంలో కొద్ది రోజులే ఎండ వస్తుంది, మిగతా కాలం అంతా మంచు. అందువల్ల ఎండలో తిరగకపోతే చర్మం అంతా పాడైపోతుందిట, అందుకని దాన్ని వాళ్ళు సందాత్ అంటారు, సూర్యకిరణములతో స్నానం. అందుకని పూర్తిగా మొగాలేదు ఆడలేదండి ఆ బీచ్లలాగా. ఒక గంట రెండు గంటలో ఎండ వచ్చినప్పుడు పూర్తిగా ఇప్పుకి కూర్చున్నారు. ఒకడు ఏం చేశాడంటే, ఓ టోపీ మాత్రం అక్కడ అడ్డం పెట్టుకున్నాడంతే, నెత్తి మీద టోపీ అక్కడ పెట్టు కూర్చున్నాడంతే మనకి టోపీ. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నలకోవరమణి గ్రీవులు ఇలాగే మందాకినిలో వివస్త్రులై జలక్రీడలాడారని భాగవతంలో రాశారు ఇదన్నమాట. బహుశా వాళ్ళు కూడా వెళ్ళుంటారు గన్మార్. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఏమమ్మా నాకంటే ఇబ్బంది వచ్చింది, నువ్వు ఎందుకు దొక్కుతావు, అంటే నాకు పోటీయా, నాకేదో కర్మకాలి కాస్త దగ్గొచ్చి తగ్గితే అంటే గురువు గారితో పాటు డొక్కలు ఎగరేద్దామని అక్కడ ఆవిడ కూర్చో అంటే అందరం ఒకేసారి తగ్గితే అయిపోతుంది పనిచేస్తాం. వాడు సామాన్య చెప్పినట్టు ఉంది, కర్రతో కొడితే బావా నిన్ను కొడుతూ ఉంటే నేను పక్కన వచ్చి అయ్యో అయ్యో నేను అరుస్తాను దెబ్బలు ఊదిని అన్నట్ట. గోవింద సరే అదిగో మొదలెట్టారు మళ్ళీని. ఈ విధంగా బట్టలు ఇప్పుకొని జలక్రీడలు ఆడుతున్నారు వివస్త్రులై. ఆ సమయంలో దేవర్షి నారదుడు భూలోకానికి వచ్చాడు కేదారేశ్వర దర్శనానికి. శివ దర్శనానికి వెడదామంటే ఇక్కడ వీళ్ళు కనబడ్డారు. ఇంతలో ఆడవాళ్ళు చూసి చాలా పెద్ద పొరపాటు చేశాం, నారదుడు వస్తున్న సమయంలో క్షేత్రంలో వివస్త్రులమై మనం ఇష్టం వచ్చినట్టు జలక్రీడలు ఆడుతున్నామని సిగ్గుపడి, సహజంగా స్త్రీలలో జ్ఞానం ఉంటుంది కనుక లేచి బట్టలు ధరించి నమస్కరించి పక్కెళ్ళిపోయారు. కానీ వీళ్ళు అప్పటికే మదిరాపాన పరవశులు కావున తెగ తాగేసిన మత్తులో ఉన్నారు. ఆ మత్తులు అన్నీ మర్చిపోయి ఉన్నారు కదా, అందుకని ఏ నారద వచ్చావు నువ్వు వస్తే బట్టలు కట్టుకోవాలి అన్నారట. నువ్వు వస్తే మేము బట్టలు కట్టుకోవాలని లెకిలిగా మాట్లాడారు. చాలా నీచంగా చూశారు ఆయన, దాంతో ఆయనకు ఆగ్రహం కలిగింది. మూర్ఖులారా, ఐశ్వర్యం ఇతరులకు ఉపయోగపడాలి, పదవి జ్ఞానాన్ని పెంచాలి, పరోపకారం కోసం పదవి సంపద యవ్వనం ఇవన్నీ ఉపయోగపడాలి. మీరు ఇవి రాగానే, కాస్తంత పదవి రాగానే, కీర్తి రాగానే ప్రపంచాన్ని మర్చిపోయి వ్యసనాల పాలైపోయారు. కొంతమంది ఉంటారు ధనం రాగానే కన్ను విన్ను రాకుండా ఇతరులను నీచంగా చూస్తారు, మరికొంతమంది ధనం వస్తే ఇతరులను గౌరవిస్తారు. బాగా డబ్బు వచ్చినప్పుడు, పదవి వచ్చినప్పుడు, కీర్తి వచ్చినప్పుడు ఇతరులను చులకనగా చూసేవాళ్ళని, వ్యసనాల పాలైన వాళ్ళని కొంతకాలం పాటు కటిక దరిద్రుల్ని చెయ్యాలి, తిండి తిప్ప లేకుండా చెయ్యాలి, వాళ్ళని కష్టపెట్టాలి. అప్పుడు వాళ్ళకి కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళని అధికారానికి ఏం చేయాలి, దూరం చెయ్యాలి. ఈ మాట నారదుడు అన్నాడండి భాగవతంలో. అధికార మదం కలిగిన వాడికి కొంతకాలం అధికారం దూరం చేస్తే, అమ్మా నాకు పదవి లేకపోతే ఇంత కష్టం ఉంటుందా అని ఏడుస్తాడు. మనం చూస్తున్నాంగా వికిరివేషాలు వేస్తే ప్రజలు ఓటేసి బుద్ధి చెబుతారు, ఆ దెబ్బతో ఇంట్లో కూర్చుంటారు. కూర్చున్నాక కష్టం అంటే ఏమిటో తెలుస్తుంది. కాబట్టి మీకు ఐశ్వర్యం తొలగిస్తాను, జ్ఞానోదయం కలిగిస్తాను అని పలికి, ఒరి మీరిద్దరూ స్త్రీ మదాంధులు కాబట్టి భూలోకంలో జంట మద్ది చెట్లై పుట్టండి, ఒకరోజు కాదు రెండు రోజులు కాదు 100 దివ్య సంవత్సరముల కాలము జంట మద్ది చెట్లై పుట్టండి. అలా జంట మద్ది చెట్లుగా 100 సంవత్సరాలు ఉన్న తర్వాత శివుడికి చేసిన సేవ వల్ల అక్కడికి శ్రీమన్నారాయణుడు వస్తాడు, శ్రీకృష్ణుడు అనే పేరుతో అవతరిస్తాడు. అవతరించి వ్రేపల్లెలో తన తల్లి చేత తనను రోటికి కట్టించుకుంటాడు, మిమ్మల్ని తన పాదాలతో తాకుతాడు, కూలుస్తాడు. ఆ గోవిందుని పాదపద్మముల యొక్క స్పర్శ వల్ల శాప విముక్తి పొందుతారు, భక్తి పొందుతారు, ముక్తి పొందుతారు, చివరికి దేవలోక వ్యక్తులవుతారు. ఇది నా వాక్యము అని శపించి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, నారదుని శాపంతో వాళ్ళిద్దరూ ఢామని భూలోకంలో పడిపోయారు. పాపం 100 దివ్య సంవత్సరములుగా, అవి మానవ సంవత్సరాలు కాదుండయి, వేల సంవత్సరాలు మానవ సంవత్సరాలు అయితే, ఇలా ఎన్నో సంవత్సరములుగా భూలోకంలో జంట మధ్య చెట్లై పక్క పక్కన పడున్నారు పాపం వాళ్ళు. భూలోకంలో జంట మధ్య చెట్లై పడున్న వాళ్ళకు వచ్చిన కష్టాలన్నీ, నీకు తుఫాను వచ్చిందనుకోండి, కొమ్మలు విరిగిపోయేవి, వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ మంచు పడుతున్నప్పుడు కొంచెం బాధపడుతూ, ఎందుకని వాళ్ళకి లోపల మేము దేవతలని స్పృహ ఉండడం వల్ల కొంచెం బాధ ఎక్కువగా ఉంది. పూర్వజన్మ జ్ఞానం లేనప్పుడు మనం పట్టించుకోం, కానీ పూర్వజన్మ జ్ఞానం ఉంటే మనం ఓహో అప్పుడు ఇలా ఉన్నాం ఇప్పుడు ఇలా అయిపోయామని బాధ కలుగుతుంది. కథలు లేరు. అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు, గొడ్డళ్లతో కొమ్మలు నరుకుతారు, నరికినప్పుడు అంత ఎంతో బాధ ఉంటుంది వాటికి. అలా బాధపడుతూ చిరకాలంగా ఎప్పుడు కృష్ణుడు వస్తాడు, ఎప్పుడు మనకి శాప విముక్తి అవుతుందని ఏడుస్తున్నారు పాపవాడు. అందుకని వాళ్ళకి శాప విముక్తి కలిగించడానికి శ్రీకృష్ణ పరమాత్ముడు అల్లరి చేసినట్టు నటించి తల్లికి కోపం తెప్పించి తన నడుమును రోటికి కట్టించుకుని ఆవిడలా లోపలికి వెళ్ళగానే రోలు ఇడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలోకి వచ్చాడు. చెట్ల మధ్యలోకి వచ్చి బర్రును రోలు లాగాడు. లాగడంతో రోలు చెట్ల కట్టం పడింది, ఈయన మధ్యలోంచి దూరాడు. దూరినప్పుడు ఆయన కాళ్ళు చెట్లకి తగిలాయి, ఆయన రెండు కాళ్ళు కుడికాలు ఎడమకాలు చెరువు చెట్టుకి తగిలాయి. ఆయన ఒక గుంజు గుంజాడు ముందుకి. అలా గుంజడంతో ధామ్ అనే శబ్దంతో చెట్లు కుప్పకూలిపోయాయి. అవి కూలడంతో ఆ చెట్లలో నుంచి శాప విముక్తి పొందిన నలక్యూబర మణిగ్రీవులు పరమకాంతితో దివ్యకాంతితో బయటకు వచ్చారు. చెట్లు అలాగే ఉంటాయి, ఆ చెట్లలో ఉన్న వాళ్ళ ఆత్మ నలకోబర మణిగ్రీవులుగా బయటకు వచ్చిందనమాట. వాళ్ళు రెండు చేతులు జోడించి శ్రీకృష్ణుడికి భక్తితో నమస్కరించారు. ప్రభు, నీవు బాలుడవా? కాదు కాదు, పరాత్పరుడు, అనాలంబో యోగి, నువ్వు అనాలంబుడవు, ఎవరి సహకారము లేకుండానే సృష్టిని నడిపేవాడు. ఆలంబం అంటే ఏమిటి? ఎవరిదైనా సహకారం పొందడం. పరమాత్మునికి ఎవరి సహకారం అక్కర్లేదు కదా. మా చెడ్డబాధ పెడుతోంది బాబు, అయినా మీకోసం ఈ కథ కారిస్తున్నాను. అంతే, ఎవరి ఆలంబము లేకుండా ఈ లోకాన్ని సృష్టిస్తూ పోషిస్తూ లయం చేసుకుంటున్న మహాత్ముడివి, మహాయోగివి, ఆద్యుడివి సమస్త లోకాలకి. ఇలా పై పైన స్థూలాకారంగా కనపడుతున్న ఈ లోకాలన్నీ నీ పాద రేణువులు, అటువంటి నీకు నమస్కారం. ఒకసారి రెండుసార్లు ఎన్నో పర్యాయములు ఈ భూమి మీద అవతరించి నీ పాదస్పర్శతో భూమిని పవిత్రం చేశావు. ఇవాళ మా కోసం మళ్ళీ ఈ కృష్ణ రూపంలో దర్శనమిచ్చావు. నీ పాదాల స్పర్శతో మేము తరించాం, మా పాపాలు పోయాయి. ఒకప్పుడు మేము, అయ్యో నారదుడు మమ్మల్ని శపించాడు, దానివల్ల చెట్లై అలమటించిపోతున్నామని బాధపడ్డాం, కానీ ఇప్పుడు ఆలోచిస్తే నారదుడు మాకిచ్చింది శాపం కాదు, వరం. ఎందువల్ల, కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ నీ పాదాల కింద ఉన్న ఎంత దుమ్ము చూడలేరట యోగులు. అటువంటిది మేము కేవలం 100 దివ్య సంవత్సరములకే నీ పాదస్పర్శకు నోచుకున్నాం, నీ దర్శనం చేసుకున్నాం. అంటే ఇది నారదుడు మాకిచ్చింది శాపమా వరమా? వరమే అన్నారు వాళ్ళు. తపస్వి వాక్యంబులు తప్పవయ్యన్, నెపంబునంగంటిమి నిన్ను చూడన్, తపంబులుప్పెన్ మము తావకీయ ప్రపన్నులంచేయుము భక్తమిత్ర. తపస్వి అయిన నారదుని మాటలు తప్పలేదు. శాపమనే నెపంతో వరం పొంది నిన్ను చూడగలిగాం. మేము చేసిన తపస్సులు ఫలించాయి. మాకు శాశ్వతంగా నీ భక్తి ప్రసాదించు. ఇంకెప్పుడు మాకు అహంకారం రాకూడదు. సర్వకాల సర్వావస్థల్లో నిన్ను తలుచుకోవాలి. అలాంటి వరం ప్రసాదించు. నువ్వు విశ్వకరుడివి, విశ్వదూరుడివి, విశ్వాత్ముడివి, విశ్వవేద్యుడివి, శాశ్వతుడివి, అజుడివి, బ్రహ్మప్రభుడివి, ఈశ్వరుడివి, అటువంటి నిన్ను స్తుతిస్తున్నావు. అనగా స్వామి చిరునవ్వు నవ్వి, మీకేం వరం కావాలో కోరుకోండి అన్నాడు. మళ్ళీ వరాలు కోరుకుంటే అహంకారంలో పడిపోతాం, ఇంక వేరే వరాలు అక్కర్లా. ఏ పద్మాకర్ గారు గొంతు బాగుపడ్డాక మధురంగా నీ మీద పద్యాలు పాడుతూ ఉంటే ఆ పద్యములు వినే చెవులు ప్రసాదించు. నీ పద్యావళులు ఆలకించు చెవులు, ఈ పద్యం వాళ్ళదనమాట. నీ పద్యాలు వినే భాగ్యం ప్రసాదించు, అటువంటి చెవులు ప్రసాదించు. నోటితో నిన్ను పలకాలి, నిన్నాడు వాక్యంబులు, నాలుకతో నిన్ను ప్రశంసించాలి, నిన్ను ప్రశంసించే మాటలు ప్రసాదించు. నీ పేరం పనిచేయు హస్తయుగమున్, నీ కోసం పనిచేసే చేతులు ప్రసాదించు. ఇప్పుడు చేతులు ఉన్నాయి, మైకు పెట్టడానికో, తొడవడానికో, కుర్చీలు వేయడానికో, భోజనాలు పెట్టడానికో, ఆ పరమాత్మ యొక్క వాకిలి తొడవడానికో, అభిషేకం చేయడానికో చేతులు ఉపయోగపడాలి. నీ మూర్తిపై చూపులు, నీ రూపాన్ని చూచే చూపులు ప్రసాదించు. మా కళ్ళతో నిన్ను చూడాలి, కృష్ణ కృష్ణ అంటూ నిన్ను చూడాలి. నీ పాదంబుల పొంత నిల్పు శిరమున్, ఈ తల ఎల్లప్పుడూ నీ మా పాదాల మీద పెట్టి నమస్కరించాలి, నీ పాదాల దగ్గర పెట్టే తల ప్రసాదించు. నీ సేవపై చిత్తముల్, హృదయం నీ సేవ మీదే ఉండాలి, మా మనస్సు నీ సేవ చేయడంలో లగ్నమై ఉండాలి. నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్, ఆఖరికి మా బుద్ధులన్నీ నీ మీదే ఉండాలి. ఇవన్నీ దయతో మాకు ప్రసాదించు. నీరేజ పత్రేక్షణ, పద్మపత్రేక్షణ, పద్మాల వంటి కళ్ళు కలిగిన కృష్ణ, ఇవి మాకు ప్రసాదించు అనగాని కృష్ణుడు, సుఖంగా వెళ్ళి మీ లోకంలో ఉండండి, ఈశ్వర సేవ విడిచిపెట్టకండి. శివుడికి మీరు వాద్య సహకారం చేశారు, ఆ తపః ఫలితమే, ఆనాడు శివుడికి మీరు చేసిన తపస్సు ఫలించింది, నా దర్శనమయ్యింది. శివసేవ చేస్తే నేను ప్రత్యక్షం అవుతాను, నా సేవ చేస్తే ఆయన ప్రత్యక్షం అవుతాడు. చూశారు, అది ఇది తపస్సట. ఆనాడు ఈశ్వరుడికి వాద్య సహకారం చేసిన మహాపుణ్యం వల్ల ఇవాళ కృష్ణ దర్శనమైంది. తెలియక శివుణ్ణి తిడతారు కొంతమంది అజ్ఞానులు. శివసేవ చేస్తే కృష్ణానుగ్రహం, కృష్ణ సేవ చేస్తే శివానుగ్రహం లభిస్తాయి. ఇక వెళ్ళిరండి అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడే పరీక్షిత్కు అనుమానం వచ్చింది. ఏమంటే వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడికి వాళ్ళ అమ్మ కట్టిన తాడు ఇప్పకుండా వెళ్ళిపోయారే, కృతజ్ఞత లేకుండా. మరి వెళ్ళేవాళ్ళు వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం అంటున్నారు తప్ప తాడు ఇప్పలేదటండో. ఎందుకు ఇప్పలేదంటే, అప్పుడు శుకుడు అన్నాడు, నాయన కృతజ్ఞత లేక కాదు, ఎంత కృతజ్ఞత కలిగినా యశోద కట్టిన తాడుని విప్పే శక్తి యశోదకి నందుడికి తప్ప ఇంకా ఎవ్వరికీ లేదు. ఎందుకంటే అది మామూలు తాడు కాదు, భక్తి పాశం. భక్తితో కట్టింది ఆవిడ, ప్రేమ పాశం. భక్తి రెండు రకాలు, అజ్ఞాన భక్తి, మూఢభక్తి, గాఢభక్తి. ఇవన్నీ పక్కన పెడితే ప్రేమ భక్తి గొప్పదండి. గోపికలకి కృష్ణుడి మీద ఉన్న భక్తి గొప్పది, అది అపూర్వమైన ప్రేమ భక్తి. వాళ్ళ అమ్మకి అతని మీద ఉన్నది మాతృప్రేమ భక్తి, తండ్రిది పితృప్రేమ భక్తి, అక్రూరాదులది స్నేహప్రేమ భక్తి. ఆ భక్తుల కంటే గోపికల యొక్క ప్రేమ చాలా గొప్పది. అందుకే గోపికల మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద లేదు ఆయనకి. అందరికంటే మొట్టమొదట మోక్షం పొందినవాడు గోపికలు. చూసారా, అలాంటి ప్రేమభక్తి చాలా అరుదుగా ఉంటుంది. అందరికంటే ఎవరు నీకు ఇష్టులు అంటే, రుక్మిణి కంటే, తక్కిన భార్యల కంటే, నారదాదుల కంటే గోపికలే గొప్ప భక్తురాళ్ళు అన్నాడండి కృష్ణుడు. ఇంకా తల్లుల్లో దేవకీదేవి కంటే యశోద గొప్పదన్నాడు ఆయన. కన్నతల్లి దేవకి కంటే యశోద ప్రేమ గొప్పది. అందులో యశోద కట్టిన ఆ తాడుని ఆయన ఇప్పుకోలేడు, ఆయన కూడా ఇప్పుకుందామంటే ఊడదటది. కేవలం నందుడు యశోదో ఆ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే ఇప్పాలి. అందుకే వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళారు తప్ప కృతజ్ఞత లేక కాదు. ఇప్పుడు ఇంతలో ఈ శబ్దానికి నందుడు వచ్చాడు. ఇదేమిటిది, కృష్ణుడిని ఎవరు రోటికి కట్టారు అని నవ్వుతూ ఆ తాడిప్పితే యశోద పరుగు పరుగును వచ్చి నేనేనండి పాపిష్టిదాన్ని కుర్రాడేదో అల్లరి చేశాడని కట్టాను. ఆ దేవుడిదే వల్ల చెట్లు మీద పడలేదు. మీద పడితే ఏమైపోయేవాడో, నాయన ఇంకెప్పుడు ఇలా పనిచేయను రాంది, ఆయనే పడగొట్టాడని తెలియదు. అందుకని అయ్యయ్యో ఈ చెట్లు ఒక రవ్వంత ఇటు కృష్ణుడి మీద పడితే ఆయన ఏమైపోయేవాడు, కష్టపడి కన్నా నా కొడుకు ఏమైపోతాడని బాధపడింది పాపం. అప్పుడు కృష్ణుడు తన లీలలు ఎవరికీ తెలియకుండా చప్పట్లు కొడదిల్లా ఆడుకోవడం మొదలెట్టాట. ఇంతలో అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూశారు ఇదంతా. వాళ్ళు ఏమన్నారు, మేము కళ్ళారా చూశాం నందుని కుమారుడు రోలీడ్చుకుంటూ చెట్ల సందులోంచి బయటకు వచ్చాడు, చెట్లను గుంజాడు, గుంజడంతో ఆయన కాళ్ళ చెట్లకి తగిలాయి, అవి పడిపోయాయి. అందులో నుంచి ఇద్దరు మహాపురుషులు వచ్చారు, కృష్ణుణ్ణి అదేదో భాషలో స్తోత్రం చేశారు. అంటే సంస్కృతం అని వాళ్ళకి తెలియదు, అది వ్రజభాష కదా వాళ్ళది, అందుకని అదేదో భాషలో పొగిడారు. అనగానే ఆ చుట్టుపక్కల వాళ్ళు నవ్వారు, ఆ బాలుడు ఏమిటి చెట్లు పడగొట్టడం ఏమిటి అన్నారు తప్ప నమ్మలేకపోయారు పాపం. ఎందుకంటే నమ్మలేరు, పరమాత్ముడు నిజంగా మీ ఎదురుగుండా ప్రత్యక్షమైన ఏ సినిమా నుంచి వచ్చామంటారు మన వాళ్ళు పిచ్చాడు. ఆయన మీద భక్తి ఉన్నా ఆయన్ని గుర్తించాలంటే జ్ఞానం కావాలి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు బాల్యంలో మద్ది చెట్లకి విముక్తి కలిగించాడు. ఎన్ని లీలలండి ఆయనవి, అవన్నీ చెప్పాలంటే అలా ఆనందంగా చెప్పుకుపోదాం, కానీ చెప్పాను కదా కొంత భగవంతుడు ఏదో పరీక్షిస్తున్నాడు. అందుకని చెబుదామంటే గొంతులోంచి నొస వచ్చేస్తుంది, ఆ నొస వల్ల కంఠం లేవదు, లేవకపోతే చెప్పాలనుకున్నది బయటికి రావట్లేదు కంఠంలో నుంచి. ఓసారి ఏం జరిగిందో తెలిసిన, కృష్ణుడికి రేగుపళ్ళు అంటే ఇష్టం, ఇష్టమేం లేదు నటన. అమ్మా నాకు రేగుపళ్ళు కావాలి అన్నట్ట. ఎప్పటికిప్పుడు రేగుపళ్ళు ఎలా వస్తాయని ఆయన అంది ఆవిడ. అలా అందో లేదో క్రీణీహి భో ఫలానీతి శ్రుత్వా సత్వరమచ్యుత ఫలార్థీ ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రదః. మూలంలో ఉంది ఇది ఈ శ్లోకం, కానీ పోతన గారు ఎందుకో ఇది అనువాదం చేయలేదు. ఈ శ్లోకానికి తెలుగులో పోతన అనువాదం చేయలేదు. నేను చాలాసార్లు అనుకున్నాను ఇంత గొప్ప శ్లోకం ఎందుకు రాయలేదు, లేకపోతే పోయిందేమో అది, తెలుగులో రాలేదు అది. ఇది సంస్కృతంలో వ్యాసుడు రాసిన భాగవతంలో ఆ పుస్తకంలో ఉంటుంది. కృష్ణుడు రేగుపళ్ళు కావాలనుకుంటూ ఉంటే రేగుపళ్ళు అమ్మోయ్ రేగుపళ్ళు అమ్ముతున్నావు అంటూ ఒక అమ్మాయి వచ్చింది, సరిగ్గా అప్పుడే వచ్చింది, కానీ నెత్తి మీద గంప పెట్టుకుంది, గంప నిండా పళ్ళే, ఆ పళ్ళు పెట్టుకుని పళ్ళు పళ్ళు అమ్ముతున్నాం అంది. క్రీణీహి అంటే అమ్ముతున్నాం అంది. వెంటనే కృష్ణుడు చూసావా పళ్ళు ఎలా వస్తాయన్నో, అదిగో పళ్ళమ్మి గంప నిండా పళ్ళు తెచ్చింది కొనుక్కుంటాను అన్నాడు. అయితే మన ఇంట్లో ధాన్యం ఉంది, ధాన్యం పట్టుకెళ్ళి ఆవిడకి ఇస్తే ఆవిడ నీకు పళ్ళు ఇస్తున్నారు. కానీ కృష్ణుడు రెండు చేతులతో వరి ధాన్యం తీసుకున్నాడు. ఆయన చేతులు ఎంత ఉంటాయి, ఆయన అప్పటికి కేవలం 3 ఏళ్ల పిల్లాడు, ఇంత బుల్లి బాలుడు, రెండు చేతులతో ధాన్యం తీసుకున్నాడు. మా శాశ్వతంతో ఉన్నాడు, ఆ రెండు చేతులతోటి పళ్ళు ధాన్యం తీసుకుని పళ్ళమ్మి దగ్గరికి వెళ్ళి పళ్ళమ్మి 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 అంటే ఈ పళ్ళు కాదు, పళ్ళమ్మి అమ్మి కాసిని పళ్ళిస్తావా ఇదిగో ధాన్యం అన్నాడు. ఆ చేతులే బుల్లి బుల్లివి, ఆ చేతిలో ఉన్న గింజలన్నీ ఇలా పట్టుకుని పెడుతుంటే కిందకి రాలిపోయాయి, 4 గింజలు మిగిలేటండి. 4 గింజలు ధర్మ అర్థ కామ మోక్షములు, కేవలం 4 గింజలు. ఆయన 4 ఇచ్చుకుంటే చాలు, ఇంకా మన జన్మ ధన్యం. ఆవిడ నవ్వింది, బుజ్జిబాబు బుల్లిబాబు 4 గింజలు తెచ్చావా, పళ్ళు కావాలరా అని ఆ 4 గింజలు తన గంపలో వేయించుకుని ఆయన చేతి నిండా పళ్ళు పెట్టేసింది. ఆయన అలా పక్కకి తిరిగి చూసి నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఎంత అందగాడు, ఏమి కాంతి, ఇటువంటి మహానుభావుడు అడిగితే పళ్ళ గంప కూడా ఇచ్చేయచ్చు కదా, ఆ పిల్లవాడిని కన్నా తల్లి ఎంత అదృష్టవంతురాలో అని మురిసిపోతూ ఆ 4 గింజలను చూసుకుని 4 గింజలు ఇచ్చాడు నా బాబు మా బాబు అనుకుంటూ గంపెత్తబోతుంటే గంప కొండంత బరువు అయిపోయింది. ఇదేంటే ఎంత బరువు అయిపోయిందని చూస్తే అందులో పళ్ళు లేవు, ఇంతంత బంగారపు కాయలు వచ్చి పడ్డాయి, అన్నీ బంగారమే. బంగారము రత్నం ఫలవాండమపూరిత రత్నై, అంటే రత్నముల చేత సువర్ణై, బంగారము చేత ఫలభాండమపూరిచ. ఆ ఫలాలు తెచ్చిన తట్టంతా నిండిపోయి, మామూలు పళ్ళు అయితే తక్కువ బరువు ఉంటాయి, అంతా బంగారపు ముద్దలున్న రత్నాలు కదా, దాంతో ఆ కంపంత బరువు అయిపోయింది, మొత్తం కంపంత రత్నాలతో నిండిపోయింది అన్నమాట. మోక్షమనే రత్నమును ప్రసాదించే పరమాత్మ, మోక్షరత్నం, మోక్ష సంపద ఇచ్చేవాడు ఈ పళ్ళు తీసుకుని సంపదలు ఇవ్వడంలో ఆశ్చర్యం ఉంది. ఆవిడ ఆశ్చర్యపోయి యావత్ జీవితం ఆయన తలుచుకుని ఆయనకే మనస్సులో నైవేద్యం పెట్టుకుంటూ మోక్షం పొందింది. ఇలాంటి లీలలు సంస్కృతంలో ఉన్నాయండి మూలంలో. ఇంకా సూరదాస్ గారు చాలా లీలలు రాశారు, చూద్దాం మరి ఏం చేస్తాం. భగవంతుడు అనుగ్రహిస్తే, రేపటికైనా కంఠం సహకరిస్తే, అక్రూరుడు చేసిన ఒక స్తవం ఉంది, ఆ స్తవం చదివేటటువంటి అవకాశం ఇవ్వమని భగవంతుడిని ప్రార్థించుకుందాం. ప్రస్తుతానికైతే అసలు గొంతులో ఎంత గింజుకున్నా లోపలికి రావటం లేదు రుస తప్ప. ఒక్కరోజు విశ్రాంతి తీసుకోవాలి ఇలాంటప్పుడు. అయినా నేను మిమ్మల్ని వదలలేక వచ్చి ఒక 10 నిమిషాలైనా ఉపన్యాసం వచ్చాను. మా శిష్యులు అన్నారు, ఎందుకంటే అస్సలు ఇంత బాధపడుతున్నప్పుడు అక్కడికి వస్తారు, పని మేమేదో కానిస్తామంటే, లేదు సప్తాహాధ్యక్షుడు నేను అలా కనపడితే చాలు వాళ్ళకి ఆనందం, ఉత్సవమూర్తిలా కనపడతాను మాట్లాడకుండా అన్నాను. ఏదో ఒక లీల చెప్పాను, రేపు యథాప్రకారంగా మళ్ళీ ప్రారంభంలో ఆయన, తర్వాత నేను కలుసుకుంటాం. ఇంక రేపు ఒక్కరోజే ఉంది, మనకి ఎల్లుండి ఉంది, ఎల్లుండి కేవలం ఉదయంతో కార్యక్రమం అయిపోతుంది. సప్తాహం ప్రధానమైన పారాయణాది కార్యక్రమాలన్నీ హాయిగా సాగుతున్నాయి కనుక దాని ఫలితం సంపూర్ణంగా మీకు ఉంటుంది, యహము పరము రెండూ తప్పక లభిస్తాయి. నాకు అన్నిటికంటే అందరూ ఒకెత్తు, మీ భక్తుల యొక్క శ్రద్ధ మాత్రం చాలా ఆనందం కలిగిస్తుందండి. నేను లోపలే కూర్చుంటారు కదా, ఇక్కడికంటే అక్కడికి మైకు బాగా వినపడుతుంది. అసలు రఘురామ శర్మ గారు ఇలాంటి భక్తులు చాలా తక్కువ మంది ఉంటారండి, అందుకే నాకు వాళ్ళని ఏమన్నా అనాలంటే బాధ అనిపిస్తుంది. పాపం ఏదో ఒకసారి కర్మగాలి సెలమోగినా ఏమనలేము, అది తెలియక అమాయకత్వంతో మోగుతున్నది, దానికి కట్టడం కూడా తెలియదు పాప వాళ్ళకి. అలా హరే రామ 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 హరే 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 కృష్ణ అంటూ ఏకధాటిన అలా పాడుతూనే ఉన్నారండి. నోరు నవ్వంక హరికీర్తినుడు వడేని అని చెప్పినట్టుగా భాగవతంలో చేసేస్తారు పాపం. మధ్య మధ్యలో పాటలు, ఆ తాళాలు, ఇంకా మిమ్మల్ని ఏమని పొగడాలో తెలియదు. నైమిషారణ్యం నుంచి కానీ లేక బృందావనం నుంచి కానీ గోకులం నుంచి కానీ వచ్చిన పరమ భక్తురాళ్ళు భక్తులు. ఆ టైంలో నాకు కూడా ఉత్సాహం వచ్చి పాడాలనిపించినా చెప్పగా కంఠం సహకరించలేదు, అందుకే ఆవిడ ఒక ఆవిడ వచ్చి పొద్దునేది రెండు పాటలు పాడేసి వెళ్ళిపోయింది. ఇంకా ఇవాళ సాయంత్రం ముగ్గురు కచేరీ చేస్తున్నారు, ఆ ముగ్గురు మీరు ఢామ్ ఢామ్ను కొడుతూ ఉంటే హరే రామ పాడతారు, అది ఆ ముగ్గురు అనమాట ఆ పారాయణ చేస్తున్నారు. పసుపు పచ్చ పట్ట కట్టుకున్న మూర్తి గారు, కాషాయ వస్త్రం వంటి వస్త్రం కట్టుకున్న సత్యనారాయణ గారు, ఆ పక్కన కూర్చున్న పురాణం చెప్పినటువంటి నీలమేఘ ఛాయా శరీరులైన ఎంవిఎస్ గారు, ఈ ముగ్గురు ఇవాళ ఒకళ్ళు కోకిల గానం, ఒకళ్ళేమో హంస నడక, మరొకళ్ళు హంసధ్వని రాగం, వీటితోటి పాడతారు. అంటే భగవంతుడి మీద గానం చేయటం అదొక మాధుర్యం, చక్క వాళ్ళ చేత కూడా ఒక కచేరీ చేయిద్దాం, నా కోరిక నాటికి తీరుతోందనమాట. గురువు గారికి బదులుగా వాళ్ళ ముగ్గురు కాసేపు గానం చేస్తారు. ఏమంటి హరే రామ 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 హరే, చక్క ఏముందండి అలా పాడటమే. భగవంతుడు ఎంత ఇస్తే అంతే గొంతు, ఆయన ఇచ్చిన కంఠం ఆయనకే సమర్పిద్దాం. ప్రస్తుతానికి ఇంకెంతకు మించి పాటలు పాడించడం పోయింది చూసారా, పాటలు తప్ప రోజు జయ జయ గోకుల బాల అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటాం. మళ్ళీ తన మీద పాట పాడించుకునే భాగ్యం కృష్ణుడు ప్రసాదించుగాక తొందరగా రేపు రమ్మనండి. ఆ రెండు ముక్కలతో సంతోషపడండి, ఏం చేస్తాం.
ఒకసారి చెప్తే వాడికి అనౌన్స్ చేస్తుంది.
ఏం చెప్పడానికి గొంతు గట్టిగా లేవస్తే తప్ప.
ఇంతలో ఎవరు వచ్చి మీ నాన్న పోయారన్నట్ట. మా నాన్న పోయారా శ్మశానానికి ఇలాగే తీసుకెళ్ళాలి, ఇక్కడ ఆడుకుంటూ చూస్తారు ఆయన ఏడుపని. అది చూడగట్ట
కానీ ఎందుకోసం అంటే పరీక్ష పెడతారు వాళ్ళు. పరీక్షలో మనం నెగ్గితే అదే దేవతలు సహాయం చేస్తారు, అదే దేవతలు మనం సహాయం చేస్తారు. గణపతిని విఘ్నాలు కలిగిస్తాడే కాదు, విఘ్నాలు దూరం కలిస్తాడు. విఘ్నాలు కలిగిస్తే ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉపాధ్యాయులు పరీక్ష పెడతారు. వానికి బాగా ఏ మార్కులు వస్తే అంత కఠినమైన క్వశ్చన్లు అడుగుతారు. ఎందుకు? వీడు చెప్పినా కొద్దీ గురువులు ఆనందపడుతుంటారు, ఆహా ఇద్దరు ఇది ఎలా ఉంపొకటి అడుగు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇంకింది రహస్యాలు చెప్తుంటారు. అవునా కదా? అదే దేవతలు చేసే మన విజ్ఞాన తపస్సు విజ్ఞానం కలిగించిన మన పురాణంలో చదువుతాం కాదు. వీటి టెస్ట్ చేశారు, వీటి బలం ఎంత. అయోగ్యుడికి యోగ్యత వస్తే యోగం నాశనం. అందుకోసం దాన్ని కనుక మనం దృఢమైనటువంటి యొక్క చింతన ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ద్వంద్వమోహాలను తీసుకొని దృఢమైన భక్తి కలిగిన వాడికి మాత్రమే భగవత్ కథలు మన కృష్ణ కథలు వినేటువంటి యొక్క భాష్యం కలుగుతుంది. అంత ఇటువంటి పెద్దల చేత వినేటువంటి యొక్క అదృష్టం మనకు కలుగుతుంది. రేపు ఒక్కనాడు అందరం కలిసి మనం ఆ కృష్ణ పరమాత్మను ప్రార్థన చేస్తాం. సర్వభూతమయుడు కదా, ఆంధరి ప్రార్థన ఆరగించి రేపు ఉదయం గురుగారు ప్రవచనానికి వచ్చే వరకు వారి గొంతు పూర్వం వల్ల యథావిధిగా ఉంది. మనందరిలో ఉండబడేటువంటి ఆ కృష్ణ పరమాత్మ, వారిలో ఉండబడే కృష్ణ పరమాత్మ, మనలో ఉండే కృష్ణ పరమాత్మ తనను తాను వినిపించుకున్నట్టుగా ఆ యోగ్యతను కలిగించాలని. అదేవిధంగా ఆనందం కలుగుతుందండి. కృష్ణ కథ వింటే ఆనందం కలుగుతుంది. మనం అనేక కథలు విన్నా వారు కూడా చెప్పవచ్చు, కానీ కృష్ణ కథలు విన్నటువంటి ఆనందం మనకు ఇంకొక కథలో దొరకదు. మనం రామాయణం వింటాం కానీ చదువుతాం, కానీ ఈ సంతోషం ఈ ఆనందం రామాయణంలో దొరకదు, శివ పురాణంలో దొరకదు. నేను అన్ని చదువుతున్నాను పురాణాలన్నీ, కానీ భాగవతం చదివేటప్పుడు అందులో పోతున్న భాగవతం చదివేటప్పుడు అందులో కృష్ణలీలలు చదివేటప్పుడు అత్యద్భుతమైన ఆనందం కలిగింది. నిజంగా కష్టాలను అనుభవించినాడు రాముడు అనుకుంటాం, కానీ రాముడు అస్సలు కష్టాలు అనుభవించలేదు. 16 రాముడు ఇక్కడ ఎవరికి తెలియదు, దశరథుడికి కౌశల్యం తప్ప ఎవరికి తెలియదు, వాల్మీకి తెలియదు, తెలిస్తే మనం చెప్పకపోనా? ఆయన చెప్పలే మనకు తెలియదు. మరి కృష్ణుడు పుట్టగానే చేసాలో తల్లిదండ్రులు దూరం, ఇంకో తల్లిదండ్రులు దగ్గర పెడలేరు. ఆయన ఉన్నటువంటి 12 36 హత్యా ప్రయత్నం జరగడం, 36 గురుగారని చెప్తున్నారు. ఇవన్నీ గండాలు తింటుంటే మనం ఏమనుకుంటున్నాం, సపోర్ట్ పెట్టి ఏది ఒక్కసారి అనుభవించండి. తల్లిదండ్రులకు దూరమైన పిల్లవాడు ఎట్లా ఉంటాడు ఒక్కసారి విందుకుందాం. మనం
ఓ రాక్షస్ వచ్చి పాలిస్తే ఎవరిపోతాడు, బండి మీద పెడితే
గురువు గారు బండి మీద పడేది అంతడు అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ బండి మీద పడితే మనం వేస్తుంది కదా. అయితే ఆ పరమాత్మ
ఎంత గోతుగా వస్తే అడవ
భాగవతంలో ఆనందాన్ని ఉంటాయి. ఆనందో బ్రహ్మే ఆనంద పరబ్రహ్మ ఆనందనందను ఆనందనందను మహానందాంగనాడి మొదటి పద్యంలో చెప్తారు. ఆనంద స్వరూపుడు కనుక ఆయన కథలో దుఃఖంగా మనకు ఆనందమే కలుగుతుంది. ఆ చేసే లీలలన్నీ కూడా ఆనందమే కలుగుతారు. తెలియకుండా ఎంత సంతోషం మనకు కలుగుతుంది చూడండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక్కసారి మీ పలుసు చూసుకోండి, గురుగారు నేను కొందరు పురాణం చెప్తాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక మీరు అంతా సీరియల్ చూస్తారు కదా. ఇప్పుడు సినిమా పోతానే 3 ఇప్పుడు ఇంట్లోనే 6 24 సరిపోతుంది. ఒప్పకి ఎవడు చేస్తున్నారు అయినా ఇంకొకటి మా ఫ్రెండ్ ఒకసారి మేము కాశీకి పోతున్నాం, కాశీకి పోతున్నాక వేములవాడ బ్రాహ్మణులు వాళ్ళతో మాతో పెట్టెలో వచ్చాను. మళ్ళీ తిరుగు ప్రయాణంలో మా పెట్టెలోనే కలిసి నమస్కారం నమస్కారం. ఆమె వచ్చి అన్నయ్య నాకు ఈ మొబైల్లో 3 రోజులు అయ్యి సీరియల్ చూడక పెట్టి అప్పటికీ మొబైల్లో సీరియల్ వస్తాయని నవ్వుతుంది. అప్పుడు నా పక్క పట్టిన నోడు హిందీ వాడు నేపలేదు సార్ ఓ సీరియల్ దిగడానికి వెళ్ళి మన పాట తీసుకుపోయి మొబైల్లో ఆమె సీరియల్ పెట్టి చూస్తుంది. 3-4 రోజులే సీరియల్ మీరంతా మీరంతా మహారాణి కూడా అన్నీ వచ్చింది ఏది పెట్టాలి మీరే కాదు నేను కాకుండా ఇది చూస్తారా. అది చూసినప్పుడు కూడా మీకు పరిస్థితి చూసుకోండి అంటే నాది అప్పుడు ఎక్కడ మీకు నార్మల్ ఉంటే అది వినండి. ఒకవేళ సత్సంగంలో పురాణంలో నార్మల్ ఉంటే యూట్యూబ్ లో గురుగారి ప్రవచనాలు అనేకంగా ఉన్నాయి మేము కూడా వింటున్నాం. దొరికినప్పుడు మీరు ఒకసారి పిలిచి చూడండి అప్పుడు ఆటం కొట్టుకుంటుందా లేదా చూస్తారు. అంటే సత్సంగంలో కూర్చుంటే బీపీ రాదు, బీపీ రాకపోతే ఇవాళ అన్నది ఎవరు రాదు. చిన్న వయసులోనే వస్తుంది నాకు 60 ఏళ్ళ చివరి వస్తాయి. మిడ్ మానేర్ దగ్గర ప్రాజెక్ట్ ఊర్లో ఆంజనేయస్వామి ప్రతిష్ట అయిపోతే పాపం అవుతారు జ్ఞాపకం వస్తుంది. పర్వాలేదు కదా అవుతాయి మానేర్ అవుతాయి మానేర్ ఒడ్డుకి అదే ఊళ్ళో అవుతారు కట్ట మా దేవరెడ్డి అత్తగారు ఎల్లమ్మ గుడి ఉన్నారు పెద్ద ఎల్లమ్మ గుడి కంది కట్టు దానికంటూ రావుడు ఒక 15 సంవత్సరాలు అమ్మాయి చూడదు 15 సంవత్సరాల అమ్మాయి
అది కంది కట్ట ప్రసర
కంది కట్టు
ప్రసర
కట్టు కట్టుకోదు. అయితే అట్లా అటువంటి యొక్క బాధలు ఊర్లలో ఎందుకు రాలేదు అంటే ఆ దాపరికంలో వాళ్ళకి టీవీ లేవు సినిమా లేవు వాళ్ళకి ఏమైనా ఆరాధ్యతే వారు వీళ్ళే. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆరాధ్యతే వారు వాళ్ళే వాళ్ళకు లేని వీళ్ళకి వస్తుంది శాస్త్రం అవుతుంది. కనుక సత్సంగంలో పురాణంలో మహాత్ముల యొక్క ప్రవచనంలో ఆ శక్తి ఉంటుంది. వాళ్ళు 4 మాటలు విన్నా సరే 2 మాటలు విన్నా సరే ఉపదేశాలు నిరంతరం మనం మనస్సులో స్మరణ చేస్తుంది. గురువుగారు ఒక మాట ఒక మంత్రం మనకిస్తే అది మన జీవితాంతం మరణం చేస్తే తరిస్తాం. అంటే అటువంటి యొక్క ధర్మాన్ని అటువంటి దైవతత్వాన్ని బోధించేటువంటి యొక్క గురువులు అనేక మంది ఉన్నా సామాన్యమైనటువంటి నాకు తెలిసి ఈ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా పట్టణ మహాపట్టణాలకు మహానగరాలకు ఉద్దేశాలు కానీ గ్రామాలకు వచ్చేవాళ్ళు తక్కువే. గ్రామాలకు కాకుంటే ఈ మధ్యలో మాట్లాడి పురోహితులు కూడా పట్టణాలు లేదు. ఇక్కడేం లేని సంపాదన అక్కడికి పోదాం చాలా మంది పోతున్నారు మా తరం తర్వాత ఇప్పుడు కూడా ఎవరు నాకెందుకో మొదటి నుంచి కూడా హైదరాబాద్ వాతావరణం నాకు నచ్చదు. 2 రోజులు మళ్ళా మురంగలికి రావాలి మా కృష్ణుడు చూస్తేనే నచ్చు అది మొదటి అట్లాగే బంధం పెట్టి మా కొడుకు ఎదిరించినా మేము ఇక్కడ అట్లా ఇటువంటి గ్రామాలలో ఇటువంటి ప్రవచనాలు చెప్పేటువంటి వారు అందుగా ఉంటారు. వారిని కూడా ఏం చేస్తారు ఇప్పుడు కామాక్షి వాళ్ళు అడిగితే ఇప్పుడు 2026 జనవరి దాకా నాకు తీరిక లేదు నాయన ఏం చేస్తారు ముందు వారికి కూడా బంధమే. పాపం నేను చెప్తే ఒక కుటుంబం లేదు వీళ్ళు లేదు వీళ్ళ లేదు ఎవరు ఎక్కడ ఉన్నారో ఏ దేశంలో ఎక్కడ తిరుగుతున్నాడు బాగానే అనుకుంటున్నాడు తెలియటోడు తెలుస్తుంది తిరిగేవాడికి తెలుస్తుంది. కనుక ఇటువంటి చిన్న చిన్న గ్రామాలలో సామాన్యులు హైదరాబాద్ లో వచ్చేవాళ్ళు ఆర్థర్ పెద్ద పెద్ద అంబారి ఏదుగు అంబారీ బీఎండబ్ల్యూలో వస్తారు మనవాడు సైకిల్ మీద వచ్చినట్టు కొంతమంది 2 వీలర్ ఎక్కువ మరి మనకెవరు చెప్పాలి మనకైతే కావాలి కదా మనం మనుషులు కదా ఉన్నాయన్నీ పట్టణాలలో ఉంటే సినిమాలు పట్టణాలలోనే గబ్బులు పట్టణాలు ఉండాలి మనకు కనీసం ప్రవచనాలన్నా పల్లెల్లో లేకపోతే దానికి అర్జునుడు నిజంగా గురుగారు చెప్పింది సత్యం. మన ప్రాంతం అంతా పవిత్రం. పూర్వంలో తజ్వల్లి దగ్గర భవానంద స్వామి గారు ఆ మరుపు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి అనేక మందితో రామనామ స్మరణ రామ భజన చేసి కృష్ణాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన వారు. వారి శిష్యులే మా గోవిందరాజు. ఆశ్రమాన్ని ఆదర్శంగా తీసుకొని అద్భుతమైనటువంటి యొక్క సేవ చేసి నిజంగా ఈ గ్రామం ఇక్కడ పట్టణం అంతా ఈ ప్రాంతం అంతా పవిత్రమైంది. ముఖ్యంగా నాకు ఒక గర్వం ఆ గోవిందరాజు గారి కావాలను చెబుతారు ఎలా రెడ్డి పెట్టేవాళ్ళకంటే మా గొల్ల పెళ్లి వాళ్ళు అతి సామాన్యులు అమ్మాయిలు మా ఇంట్లో పనిచేసేటువంటి ఆమె కూడా అమ్మ ఏకాదశి ప్రతి ఏకాదశి అది ఉపవాసం ఉంటుంది. ప్రతిరోజు దేవుడిని పూజ చేస్తుంది. హరే రామంటే పనిచేస్తుంది. ఇంకేం కావాలి? ఎన్ని గ్రామాలలో ఇంత అతి సామాన్యులు చేస్తున్నారు చెప్పండి. మహామహా పట్టణాలలో సామాన్యులకు అందిస్తున్నారా? ఇది సామాన్యులకు అందించిన మహానుభావుడు గోవిందరాజు భావానంద స్వామి గారిగా వారి ఆశ్రమంలో ఇక్కడ మంటపాన్ని నిర్మించి అద్భుతమైన కృషి 60 సంవత్సరాలు మిగిలిన భాగవత సప్తాహం నిరాటకంగా ఇంత వారికి కూడా మళ్ళీ ప్రతి కార్యం జరుగుతుంది. గురువుగారు పోయినసారి మాకు మనం భేటీ అంటే ఆశ్చర్య పుణ్యం వెళ్ళాక అన్నారు. నిజంగా వారి దయ చూడండి. గురుగారు ఆశ్చర్య పుణ్యం వెళ్ళాక అంటే కార్తీక మాసంలోనే సత్సంగ సదనంలో ఉంటుంది అది. మేమంతా అక్కడికి వెళ్తాం. దానికంటే వారం రోజుల ముందు ఇక్కడ పూర్తయిపోతే అది కొంచెం బాగుండదు. మాకు కృష్ణమాసంలో కావాలి అనగానే కృష్ణమాసంలో ఇక్కడ వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించి వారికి అటువంటి గోవిందరాజు గారు ఆ తర్వాత ఎక్కడో గొప్పల్లో ఆశ్రమాన్ని ఏర్పరచుకుంటున్నటువంటి మదనానంద స్వామి వారు సిద్ధిపేటకు వచ్చి అనేకమైన శివభక్తిని ప్రచారం చేసి అది ఒక గొప్ప. ఆ తర్వాత వారి శిష్యులైన కృష్ణానంద స్వామి వారు ఇప్పుడు ప్రస్తుతం వారి శిష్యులైనటువంటి మాధవానంద సరస్వతి స్వామి వారు అద్భుతమైన పర్యటనలు చేస్తూ ఏకమైన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు. అది మన ప్రాంతం ఈ తెలంగాణ ఈ 4 జిల్లాలు చేసుకున్నటువంటి పుణ్యం. అటువంటి స్థితిలో మనం ఈ ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం. అది వినియోగించుకున్నటువంటి వాడు అది అద్భుతమైనటువంటి అదృష్టం. తెలియదు కదా. ఇప్పుడు మన అదృష్టం ఏంటి? ఈ గొల్లపల్లి గ్రామ చరిత్రలో ఒక మహాత్ముడు వచ్చి సప్తాహం చేయడం ఇన్నేళ్ల గొల్లపల్లి చరిత్రలో ఇదే మొదలు. సరే ఇక ముందు జగద్గురు యొక్క అనుగ్రహం. అట్లాగే మాకు ఇంకో కోరిక ఉన్నది. మా భక్తులు ఒక ఆయన అన్నారు గురుగారు చెప్పారు గురుగారు కొత్త ఆంధ్ర కొత్త ఉపన్యాసం చెప్తూ నేను కన్యకా పరమేశ్వరి ఇట్లా ఒక విగ్రహం ఉన్నారు. అదే గురుగారు అన్నారు కదా కన్యకా పరమేశ్వరి విగ్రహం పెడతారా అంటే అయ్యా పెట్టు పక్కకే మన వాళ్ళు విడిగట్టిండ్రు ఇక్కడ మళ్ళా పెట్టాం. ఆ గురుగారు అన్నారు కదా గురుగారు బొబ్బట్లని కూడా అన్నారు. ఆ బొబ్బట్లకు ఎంత ఇస్తుందో చెప్పండి నేను ఇస్తా. వారికి అనేకమైనటువంటి యొక్క ధన్యవాదాలు తెలుస్తూ పరమాత్మ యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క నిల్ల వేళ వారికి ఉండాలని పెద్ద మనిషి వారి పేరు చెప్పదు మన అడిగానే నేను చెప్పను. నా పేరు చెప్పవద్దన్నారు వాగ్దానం తీసుకున్నాను చెప్పను. కానీ అటువంటి పరిస్థితిలో మాకు ఇంకో కోరిక ఉంది. మనకు మన కలియుగంలో 3 జగద్గురువులు కృష్ణం వారే జగద్గురు. కృష్ణుడి గురించి చెప్పినటువంటి జగద్గురువు వేదవ్యాసులు. వేదవ్యాసుల వారు చెప్పటే కదా మనం కృష్ణం ముందే జగద్గురువు అని చేసింది. ఆ తర్వాత మనందరికీ జ్ఞానాన్ని పంచి కొన్ని 100,000 సంవత్సరాలకు కావలసినటువంటి వాళ్ళకి అందరికీ తగినటువంటి జ్ఞాన సముపార్జన సామగ్రిని అందించినటువంటి జగద్గురువులు శంకర భగవత్పాదాచార్యులు. శ్రావణ మాసంలో శంకరాచార్యులు ప్రతిష్ట చేసుకున్నారు. ఇందుకో శృంగేరి పోయి రాను గురువుగారు శంకరాచార్యులు పెడతా ఉన్నారు మా శిష్యుడు. ఎందుకున్నాడు ఏంటి ఇస్తా నేను ఇస్తా పెట్టుడు. ఆషాఢ పుణ్యం వెళ్ళాక పోయినాం, శ్రావణ పుణ్యం ప్రతిష్టనే. ఆనాడు ఎవరికి చెప్పకుండా 500 మంది ఎవరికి చెప్పలేము. అట్లాగే అప్పుడే ఒక వేదవ్యాస వారి విగ్రహాన్ని కూడా ఈ ప్రవచన మంటపంలో చెప్పాలి. ఆ జగద్గురువు పట్టబడింది. ఆ జగద్గురువును చెప్పిన జగద్గురువు వేదవ్యాసుల వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి అని మాకు సంకల్పం కలిగింది. దానికి ఎవరైనా సహాయం చేయవచ్చు. ఇప్పుడు మీరే పెట్టిందంటే మేము పెట్టేది ఏమో శ్రీలో పరమాత్మ మా సంగతి అందరికీ తెలుసు కనుక పెట్టదాని ఆలోచన మాత్రం ఉంది. తప్పకుండా కృష్ణ పరమాత్మ యొక్క విగ్రహం పెట్టి వేదవ్యాసుల విగ్రహాన్ని ప్రతిష్ట చేసేటువంటి యొక్క కోరిక మా భక్త ముందరికి అందరికీ ఉంది. అది వాళ్ళందరి తరఫున నేను తెలియజేస్తున్నాను. ఇంకా రేపు ఒకనాడు ఉంది, ఎల్లుండి ఉదయం వారు ప్రవచనాన్ని ముగించి కలిసి ఉద్యాపన చేసి అందరికి కూడా మార్గదర్శనం చేసి గురువుగారు విశ్రాంతి పెడతారు. వారి యొక్క వారి అవకాశం ఇస్తే కళ్యాణోత్సవం అయిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉంటే మళ్ళీ మా భక్తులంతా వారి దర్శనం వారు మాట్లాడమని కోరారు. కానీ ఇక్కడ వారి వేదిక ఆశీర్వదం అయితే మళ్ళీ ఒక్కసారి వారి భక్తులు దర్శనం చేసుకుని ఆ తర్వాత వారిని
ఆ దర్శనం రేపు సాయంత్రం చేసుకుంటారు. రేపే చేసేస్తారు.
రేపు రేపు రాకపోతే ముందు ఎల్లుండి వచ్చే భక్తులు
ఎల్లుండి భక్తులకి ప్రవచనం దిగులు సరిపోతుంది.
అరగంట మేము కళ్యాణమైన పిలుస్తాం మిమ్మల్ని. వీలైతే కళ్యాణం వారు ఆ కళ్యాణం జరిగే ఒక గంట గంట తర్వాత వారు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించి ఆ తర్వాత వారిని హైదరాబాద్ సాగదొద్దాం. మళ్ళీ ఒకసారి వాళ్ళకి వీలైతే వారి అనుగ్రహం ఉంటే ఇంకొక సంవత్సరం తర్వాత నా యొక్క వాణి నా కృష్ణ పరమాత్మ వినిపించాలని మనవి చేస్తూ కళ్యాణోత్సవానికి అందరూ రండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలు అవుతుంది మాధవానంద సరస్వతి స్వామి వారి ఆజ్ఞ ప్రతి నెలకు ఒక కళ్యాణం చేయమన్నాడు ఇక్కడ. అప్పటి నుంచి ప్రతి నెలకు ఒక కళ్యాణం చేస్తున్నాం. ఈ ఈ నెల ఈ కళ్యాణంతో అయిపోతుంది. వచ్చే మాఘమాసంలో ఎట్లాగో వార్షికోత్సవం జరుగుతుంది. ఆ వార్షికోత్సవం తర్వాత రథోత్సవం కళ్యాణోత్సవం జరుగుతుంది. దాంతో 24 కళ్యాణాలు పూర్తవుతాయి. ఈ 25వ రథికోత్సవ సందర్భంలో పోయిన దసరా నాడు దసరా నవరాత్రులలో దుర్గాష్టమి నాడు చండీహోమం చేస్తుండగా శ్రీమాన్ నరసింహాచార్య గారు ఒక సూచన చేశారు. బాబాయ్ ఇక్కడ నా కృష్ణ పరమాత్మ అంటున్నాడు 1 లక్ష నాణాలతో కృష్ణుడికి అర్చన చేయాలి నేను మాఘమాసంలో. మాఘశుద్ధ పంచమి వార్షికోత్సవం మీరు 1 లక్ష నాణాలతో అర్చన చేయాలి. అప్పటికప్పుడే ఒక 20-30 మంది మేము 20-30 మంది అప్పుడే పెళ్ళాయించారు. అక్కడ ఉన్నదే 10 మంది ఒక మంది లేదు. ఒక మంది దగ్గర సాయంత్రం మేము చతుర్షి పూజ చెల్లి పూర్ణ ఉదయానికి 5 రోజు ఆ టైంలో ఎక్కువ మంది ఉంటారు కదా ఉన్నవాళ్ళు చెప్పారు. ఆ తర్వాత కొంతమంది ఉన్నారు. దాదాపు 65,000 రూపాయలు మనకు వాగ్దానం వచ్చినాయి నాణాలు. 1 రూపాయి నాణాలు 2 రూపాయల నాణాలు ఒక్కొక్క సంచిలో 1,000 నాణాలు ఉండాలి. అట్లా ఎవరు తీసుకొచ్చినా తీసుకొని ఆ నాణాలతో ఫిబ్రవరి 2వ తేదీ నాడు ఆదివారం అయిపోతుంది ఆనాడు స్వామివారికి ఈ నాణ్యాలతో అర్చన చేసిన ఇంకా 100 మందిని కూర్చో 100 మంది అయితే 1,000 100 నాణాలు తెచ్చిన వాళ్ళని కూర్చున్నట్టు వాళ్ళ పుత్రునామాలతో నాణాలకు పూజ చేయించి అర్చన చేయించి శుద్ధి పుణ్య కర్మలను చేయించి వారితోనే స్వయంగా తీసుకొని వెళ్ళి మనం ఎట్లా ఒక గర్భగుడిలో పోం కదా ఉత్తరించే కదా వాళ్ళకి మనం నమస్కారం చేసి అర్చకులకిస్తే వారు పరమాత్మ యొక్క శ్రీపాదముందు సమర్పిస్తారు. ఎందుకోసం అంటే 10 మంది ఉన్నప్పుడు మన మంచి సుఖాలు చెప్పుకోవాలి అని పెద్దలు చెబుతారు కనుక ఇంతమందికి ఉన్నారు కనుక ఎవరైనా అటువంటి అవకాశం కావాలంటే కొద్ది మందికే ఉంది, మీరు ఎవరన్నా ఇస్తా అంటే ఇప్పుడు చేయవలసిన అవసరం లేదు. ఫిబ్రవరి 1వ వరకు ఇక జనవరి చివరి వరకు, జనవరి 26-27 వరకు మాకు అప్లై ఇచ్చేసాం. మీ పేరు, ఫోన్ నెంబర్ అక్కడ మా నాగేంద్రం సార్ కూర్చున్నారు, వారికి మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చుకోండి, మీరు ఇస్తే తీసుకుంటాం. అది ఓం సుదీర్ఘమైన ఉపన్యాసం, గురువు గారి అందరూ చెప్పకూడదు, అహంకారం ఉంటుంది, మన్నించాలని చెప్తూ మీరందరూ కూడా క్రమంలో వరుసలో వచ్చి గురువు గారు దర్శించుకొని దీనికి ప్రసాదం తీసుకోండి. ఆ తర్వాత గురుగారు తీసుకొని కన్యకా పరమేశ్వరి మందిరానికి వెళ్తారు. ముందుగా మందిరానికి వెళ్ళేవాళ్ళు అక్కడ కూడా వాళ్ళు ఏదో ఏర్పాటు చేసుకోవాలి కనుక వాళ్ళింట్లో దయచేసి ముందుగా అవకాశం పెట్టి ప్రత్యేక ప్రసాదం తీసుకొని వాళ్ళ మందిరానికి వెళ్ళి అక్కడ గురుగారి కోసం రాకపోతే ఏర్పాటు చేసుకుంటారు కనుక ఎవరైనా అక్కడికి వెళ్ళాలి అనుకున్నటువంటి మిత్రుడు ముందుగా తీర్థ ప్రసాదం తీసుకొని అది ఇక్కడ పనిచేసేటువంటి మాట్లాడతాను.